స్వర్ణ తాంబూలం, రచన ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. ఆమె ఒకనాడు మనసు దోచుకున్న నెచ్చెలి. అతని సందిగ్ధం ముగిసేలోగానే అతనికి దూరం అయ్యింది. ఆమెతో పాటు ఆమె పేరును కూడా జ్ఞాపకంలా మిగుల్చుకున్నాడు అతను. మనల్ని కథలో లీనం చేసే ఈ కథను ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రచించారు. ఈ కథ మన తెలుగు కథలు .com ప్రచురింపబడింది. ఇక కథ ప్రారంభిద్దాం. బెంగళూరు నుండి కాకినాడ వెళ్లే శేషాద్రి ఎక్స్ప్రెస్ వేగంగా పరుగెడుతోంది. రైలు కైకలూరు స్టేషన్ దాటింది. ఏసీ కోచ్లో కిటికీ దగ్గర కర్టన్ పక్కకు పెట్టి అద్దంలోంచి చూస్తున్నాడు గోపినాథ్. డిసెంబర్ నెల, పచ్చగా ఉన్న వరిచేల మీద నుంచి మంచు తెరలు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేస్తున్నాయి. కొందరు సైకిళ్ల మీద పశువుల పాకల వైపు వెళ్తున్నారు వాటి నుండి పాలు పితకడానికి. కొన్ని ఇళ్ల ముందు ఉన్న బంతిపూల చెట్లు రైలు వేగానికి ప్రయాణికులకు వీడ్కోలు చెబుతున్నట్టుగా అటు ఇటు ఊగుతున్నాయి. పక్షులు గోళ్లలోంచే రాగాలు తీస్తున్నాయి. అతని మనస్సు ఆనందంతో గంతులు వేస్తోంది. రైలు విజయవాడ దాటగానే లేచి కూర్చున్నాడు గోపినాథ్. కానీ అప్పటికింకా చీకటి తెరలు తొలగలేదు. ఇదిగో ఇప్పుడు కొంచెం కొంచెం బయట చెట్టు చేమ మనుషులు కనిపిస్తున్నారు. ఆకివీడు దాటగానే కాఫీ అమ్మే కుర్రాడు వచ్చాడు. ఒక కప్పు తీసుకొని నెమ్మదిగా తాగడం మొదలెట్టాడు. వేడిగా రుచిగా ఉంది. కుర్రాడికేసి తిరిగి బాగుందన్నట్టు కళ్ళతో నవ్వుతూ తలాడించాడు గోపినాథ్. వాడు నవ్వి ముందుకు వెళ్ళిపోయాడు. కాఫీ తాగి కప్పు డస్ట్బిన్లో పడేసి వచ్చాడు గోపినాథ్. కొద్దిసేపటికి భీమవరం వచ్చింది. చాలామంది దిగారు. అనుకోకుండా మిత్రుడు నాగేంద్ర శర్మ గుర్తుకొచ్చాడు. భీమవరంలో అతనితో గడిపిన రోజులు గుర్తుకొచ్చి పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఎన్నో సంతోషకరమైన సంఘటనలు మనోఫలకంపై ఆవిష్కృతమయ్యాయి. మా ఊళ్ళమ్మ గుడికి వెళ్ళడం, వెంకట్రామ థియేటర్లో సినిమాలు చూడడం అన్నీ గుర్తుకొచ్చాయి. అవన్నీ తలుచుకున్నాడు. ఈలోగా తణుకు స్టేషన్ మీకు స్వాగతం పలుకుతోంది అంటూ మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. సూట్ కేస్ తీసుకుని రైలు దిగాడు గోపినాథ్. చుట్టూ పరికించి చూసి గుండె నిండా గాలి పీల్చుకున్నాడు. 2 నిమిషాలు అలాగే చూస్తూ నిల్చున్నాడు. ప్రయాణికులందరూ వెళ్ళిపోయారు. రైలు వెళ్ళిపోయింది. ప్లాట్ఫామ్ మీద గోపినాథ్ ఒక్కడే ఉన్నాడు. నెమ్మదిగా నడుచుకుంటూ స్టేషన్ బయటికి వచ్చాడు. ఆటో వాళ్ళు చుట్టుముట్టారు. నరేంద్ర సెంటర్కి వెళ్ళాలి అన్నాడు గోపినాథ్. ఒకతను ముందుకు వచ్చి సూట్ కేసు అందుకున్నాడు. అతను వెనకే వెళ్ళి ఆటోలో కూర్చున్నాడు గోపినాథ్. ఆటో కొద్ది దూరం వెళ్ళగానే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనపడింది. అతని కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. గతంలో రైలు రాగానే గేటు వేసేవారు. రోడ్డు మీద వాహనాలు అన్నీ ఆగిపోయేవి. రైలు వెళ్ళాక గేటు తీయగానే చాలా హడావిడిగా ఉండేది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఎడమ పక్క చిట్టూరి ఇంద్రయ్య కాలేజీ, కుడిపక్క ముళ్ళపూడివారి పాలిటెక్నిక్ కాలేజీ కనిపించాయి. ఇంద్రయ్య కాలేజీ చూడగానే మందాకిని, శిరీష, మంజులత, బుచ్చిబాబు, హరనాథ్ అందరూ గుర్తుకొచ్చారు. నరేంద్ర సెంటర్ రాగానే ఆటోవాడు అడిగాడు ఎక్కడికి వెళ్ళాలని. మంచి హోటల్కి పోని అన్నాడు గోపినాథ్. 2 నిమిషాల్లో శ్రీదేవి హోటల్ ముందు ఆగింది ఆటో. పైన రూములు ఉంటాయి సార్, కింద హోటల్ ఉంది, టిఫిన్ భోజనం రెండూ బాగుంటాయి అన్నాడు ఆటోవాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి డబ్బులు ఇచ్చాడు గోపినాథ్. రిసెప్షన్లోకి వెళ్ళి తన విజిటింగ్ కార్డు ఇచ్చి రూమ్ తీసుకున్నాడు. స్నానం చేసి డ్రెస్ చేసుకొని కిందకు వచ్చి టిఫిన్ తిన్నాడు. ఆటో అతను చెప్పినట్టు టిఫిన్ బాగుంది, ముఖ్యంగా సాంబార్ మరీ బాగుంది. నరేంద్ర టాకీస్లో శ్రీకృష్ణ పాండవీయం సినిమా చూసి ఈశ్వర్ విలాస్లో సాంబార్ ఇడ్లీ తిన్న రోజులు గుర్తుకు వచ్చాయి. టిఫిన్ అయ్యాక రోడ్ దాటి కోర్టు ముందు నిలబడ్డాడు గోపినాథ్. మార్టేరు, పాలకొల్లు అంటూ పిలుస్తూ వచ్చి ఆగాడు ఆటోవాడు. శివపురం వెళ్ళాలి, రమ్మంటావా అడిగాడు గోపినాథ్. రండి సార్ అని చెప్పగానే ఆటో ఎక్కి కూర్చున్నాడు. మరికొంతమంది వచ్చే వరకు ఆగి అప్పుడు బయలుదేరింది ఆటో. ఆటోలోంచి బయట దృశ్యాల్ని ఆసక్తిగా చూస్తున్నాడు గోపినాథ్. పెరవలి దాటగానే విజయేశ్వరం, నర్సాపురం కాలువపై కట్టిన చిన్న చిన్న వంతెనల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ప్రతి ఊరికి ఓ బల్లకట్టు ఉండేది. ప్రజలు దానిమీదే కాలువ దాటేవారు. కొద్దిసేపటికి శివపురం వచ్చింది. గోపీనాథ్ కాలేజీ వంతెన దగ్గర ఆటో దిగాడు. తను ఇక్కడ ఉన్నప్పుడు కాలేజీ లేదు, అందుకే తను తణుకు కాలేజీలో చదువుకున్నాడు. నగరేశ్వర స్వామి గుడికి వెళ్ళి శివుణ్ణి, మహిషాసురమర్థిని అమ్మవారిని, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. తర్వాత లింగాల వీధిలోని రామాలయం వద్దకు వెళ్ళాడు. పాత రామాలయం స్థానే కొత్త ఆలయం కట్టారు. స్వామిని దర్శించుకొని మెట్ల మీద కూర్చున్నాడు గోపీనాథ్. తన చిన్నతనంలో సిమెంట్ స్తంభాల మీద పెంకుటి పైకప్పుతో ఉండేది. గుడి పక్కనే కొవ్వూరి వారి వీధికి వెళ్లే మొగలో 8 అడుగుల ఎత్తులో ఒక చిన్న దీపస్తంభం ఉండేది. గ్రామ పంచాయతీ నుండి సాయంకాలం ఒక మనిషి వచ్చి దీపం అద్దాలు తుడిచి దీపానికి కిరసనాయిలు పోసి వెలిగించి వెళ్ళేవాడు. 4 మెట్లు ఉన్న చిన్న నిచ్చెన ఎక్కి అతను ఈ పని చేసేవాడు. అది చూడడానికి తను, భానుమూర్తి అక్కడికి చేరేవారు. అలా చూడడం చాలా సరదాగా ఉండేది. అది గుర్తుకొచ్చి గోపీనాథ్ చిన్నగా నవ్వుకున్నాడు. తర్వాత మెట్ల కింద ఉన్న చెపట చూసి గోపీనాథ్ మనసు భావోద్వేగానికి లోనయ్యింది. అతని కళ్ళు విశాలం అయ్యాయి. గుండె వేగంగా కొట్టుకోసాగింది. అతని మనసు 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. 50 ఏళ్ల క్రితం శివపురంలో వెంకటరామయ్య గారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. చెల్లెలు వెంకటలక్ష్మి ఊళ్ళో హై స్కూల్ లేకపోవడం వలన మేనల్లుడు గోపీనాథ్ని శివపురం తీసుకువచ్చి 6వ తరగతిలో చేర్చారు. 10వ తరగతి పరీక్షల్లో గోపీనాథ్ ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాడు. తణుకులోని కాలేజీలో గోపీనాథ్ని ఇంటర్మీడియట్లో చేర్చారు వెంకటరామయ్య. శివపురంలో దసరా ఉత్సవాలు బాగా చేస్తారు. ఎండుగడ్డితో కర్రలతో ఏనుగు బొమ్మను తయారు చేసి దానికి రంగురంగుల కాగితాలు అతికించి అందంగా తీర్చిదిద్దుతారు. ఒక అంబారీని కూడా చేసి దాని లోపల రాములవారి పటం పెడతారు. ఏనుగు బొమ్మ 3 అడుగుల నుండి 6 అడుగుల ఎత్తు వరకు చేస్తారు. అంబారీ కూడా 2 అడుగుల ఎత్తు నుండి 4 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఇలా తయారు చేసిన ఏనుగు బొమ్మని అంబారీని పెద్ద చెక్కబల్లపై ఉంచి తాళ్లతో కట్టి బలశాలులైన 4 మోస్తూ ఊరంతా తిరుగుతారు. ఈ ఊరేగింపుకి ముందు భోగం మేళం ఉంటుంది. వారి నృత్యాలు చూడడానికి, ఏనుగుల సంబరం చూడడానికి చుట్టుపక్కల 20 గ్రామాల నుంచి జనం వస్తారు. దసరా రోజున కనీసం 6 లేదా 7 భోగం మేళాలు శివపురం వస్తాయి. తమ ఇళ్లల్లో పెళ్లిళ్లకు, కార్తీక మాసం పిక్నిక్లకు, భోగం మేళాలు మాట్లాడుకోవడం కోసం కూడా జనం శివపురం వస్తారు. కాలేజీ మిత్రులు హరనాథ్, బుచ్చిబాబు, సుధాకర్, మీ ఊళ్ళో దసరా ఉత్సవాలు బాగా చేస్తారటగా, మేము చూడడానికి వస్తాము అని అన్నారు గోపీనాథ్తో. అలాగే అన్నాడు గోపీనాథ్. దసరా రోజు సాయంత్రం మిత్ర బృందం శివపురం వచ్చారు. టిఫిన్లు తిన్నాక 4 ఊళ్ళోకి బయలుదేరారు. వేండ్రవారి వీధి యువకులు తయారు చేసిన పెద్ద ఏనుగు బొమ్మను చూసి తణుకు మిత్రులు ఆశ్చర్యపోయారు. అప్పటికే అక్కడ భోగం మేళం వారి నృత్యాలు ప్రారంభమయ్యాయి. కాసేపు అక్కడుండి తర్వాత మిగతా వీధుల్లోని భజనలు, కర్రసాములు, మ్యూజిక్ ఆర్కెస్ట్రా కార్యక్రమాలు చూసి ఇంటికొచ్చి భోంచేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు మిత్ర బృందం. రాత్రి 10 గంటలకు మరలా బయటకు వచ్చారు. కాలువ గట్టున వంతెన దగ్గర జరుగుతున్న కర్రసాము, కత్తిసాములను చాలాసేపు చూశారు. కుర్రాళ్ళు ప్రదర్శించిన ఆ విన్యాసాలు హరనాథ్, బుచ్చిబాబు, సుధాకర్లను బాగా ఆకర్షించాయి. గోపీనాథ్ ఇవన్నీ చాలాసార్లు చూసినందున పెద్దగా స్పందించలేదు. రాత్రి 1 గంటకు అందరూ మరలా లింగాల వీధి రామాలయం దగ్గరకు వచ్చారు. గుడి ముందు వేసిన స్టేజ్ మీద భోగం మేళం ఆడుతున్నారు. ముందు వరుసలో వేసిన కుర్చీలు కొన్ని ఖాళీగా ఉన్నాయి. అక్కడ కూర్చుందాం అన్నాడు హరనాథ్. అమ్మో, ఎవరైనా చూసి మామయ్యకి చెబితే బాగుండదు అన్నాడు భయం భయంగా గోపీనాథ్. ఏం పర్వాలేదు అని సుధాకర్ బలవంతంగా గోపీనాథ్ని తీసుకొచ్చి కుర్చీలో కూలేశాడు. 4 దగ్గరగా కూర్చొని వాళ్ళ నృత్యం చూస్తుంటే తణుకు మిత్రులకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. గోపీనాథ్ భయం భయంగా తలదించుకుని కూర్చున్నాడు. శాంతి నివాసం సినిమాలోని రావే రాధ రాణి రావే అన్న పాటకు సుమారు 16-17 సంవత్సరాల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు నృత్యం చేశారు. పాట పూర్తి కాగానే వెనక వరుసలో ఉన్న వారు గట్టిగా ఈలలు వేశారు. మరో 2 పాటలకు నృత్యం చేసిన ఆ అమ్మాయిలు స్టేజ్ కిందకి దిగి ముందు వరుసలో కూర్చున్న వారికి తాంబూలాలు ఇచ్చారు. కొంతమంది ఆ పిల్లలతో వేళాకోళం ఆడారు. తర్వాత ఆ తమలపాకులతో పాటు డబ్బులు ఇచ్చారు కుర్రాళ్ళు. ఇద్దరిలో ఒక అమ్మాయి బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది. తనుకు మిత్రులు కూడా ఆ పిల్లలతో సరదాగా మాట్లాడి డబ్బులు ఇచ్చి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. గోపీనాథ్ని డబ్బులు అడిగింది మెరుపు తీగ. నా దగ్గర డబ్బులు లేవు, భయం భయంగా తలదించుకునే చెప్పాడు గోపీనాథ్. మరి డబ్బులు లేనప్పుడు కుర్చీలో ఎందుకు కూర్చున్నావు, తాంబూలం ఎందుకు తీసుకున్నావు అని మెరుపు తీగ పక్కనున్నే అమ్మాయి గోపీనాథ్ని అడిగింది అతని బుగ్గలు స్వాగతిస్తూ. బుగ్గలు చేత్తో రాసుకుంటూ తలపైకెత్తాడు గోపీనాథ్. ఎదురుగా మెరుపు తీగ నిలబడి ఉంది. నృత్యం చేసి అలసిపోయి ఉండడం వల్ల మొహం మీద చిరు చెమటలు పట్టాయి. అంత అందమైన అమ్మాయిని అంత దగ్గరగా చూసి ఒక్క క్షణం నోట మాట రాలేదు గోపీనాథ్కి. డబ్బులు ఇవ్వండి, గులాబీ రంగు పెదవులు విచ్చుకోగా నవ్వుతూ అంది మెరుపు తీగ. నిజంగా డబ్బులు లేవండి, మాటలు కూడదీసుకుని అన్నాడు గోపీనాథ్. స్వర్ణ, ఇది మొండి బాకీయే, పగలబడి నవ్వుతూ అంది మొదటి పిల్ల. సరే, నేను ఇచ్చిన తాంబూలం ఇచ్చేయండి, మా పెద్దమ్మకి లెక్క చెప్పాలి అంది స్వర్ణ. తాంబూలం తినేశాను అన్నాడు గోపీనాథ్. మరోసారి పగలబడి నవ్వింది మొదటి పిల్ల గోపీనాథ్ మాటలకి. డబ్బులు ఇవ్వక తాంబూలం ఇవ్వక ఏం చేద్దామని కూర్చున్నావు బావా అంటూ మరోసారి గోపీనాథ్ బుగ్గలు సాగదీసింది మొదటి పిల్ల. ఆమె చర్యకి స్వర్ణ కిలకిలా నవ్వింది. బుగ్గలు మండుతున్నా స్వర్ణ నవ్వు గోపీనాథ్కి హాయినిచ్చింది. స్టేజ్ మీద నృత్యం జరుగుతూనే ఉంది. జనం ఆ నృత్యం చూస్తూ ఉన్నారు. వీళ్ల మాటలు ఆ సంగీతం హోర్లో ఎవరికీ వినపడడం లేదు. చివరకు హర్నాథ్ దగ్గర డబ్బులు తీసుకొని స్వర్ణకి ఇచ్చాడు గోపీనాథ్. చిరునవ్వులు చిందిస్తూ స్టేజ్ మీదకి వెళ్ళి ఆ డబ్బులు అన్నీ మేనా నాయకురాలికి ఇచ్చింది స్వర్ణ. ఇంకో రెండు నృత్యాలు చూశాక మిత్రుల్ని బలవంతంగా లేవదీసి ఇంటికి తీసుకువచ్చాడు గోపీనాథ్. మర్నాడు ఉదయం తణుకు మిత్ర బృందం వెళ్ళిపోయారు. గోపీనాథ్ వారం రోజులు భయం భయంగానే ఉన్నాడు. మామయ్య పిలిచి తిడతాడేమోనని, కానీ ఏం జరగలేదు. గోపీనాథ్ రోజు బస్సు మీద తణుకు కాలేజీకి వెళ్ళొస్తున్నాడు. 2 నెలలు గడిచాక ఒకరోజు హర్నాథ్, అత్తిల్లో భోగమేళం ఉంది వచ్చే ఆదివారం. సుధాకర్ వాళ్ళ మామయ్య షష్ఠి పండగకు పెట్టిస్తున్నాడు, స్వర్ణ వస్తోందట అన్నాడు నవ్వుతూ. గోపీనాథ్ ఏం మాట్లాడలేదు. కానీ ఆదివారం మిత్రులతో కలిసి అత్తిలు వెళ్ళాడు. ఎందుకో స్వర్ణని మళ్ళీ ఒకసారి చూడాలనిపించింది. ఉదయమే గుడి ముందునున్న పందిట్లో ఒకసారి నృత్యాలు జరిగాయి. వాళ్లకు భోజనాలు సుధాకర్ వాళ్ల మామయ్య ఇంట్లో ఏర్పాటు చేశారు. సుధాకర్ మిత్రులు కూడా వడ్డంలో పాల్గొన్నారు. గోపీనాథ్ స్వీట్ వడ్డిస్తూ స్వర్ణని బాగున్నావా అని నెమ్మదిగా అడిగాడు. తలెత్తి చూసిన స్వర్ణ గోపీనాథ్ని గుర్తుపట్టి నవ్వింది. సాయంత్రం 1 గంట సేపు వాళ్ల నృత్యాలు చూసి తణుకు వెళ్ళిపోయారు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలు అయిపోయాయి. గోపీనాథ్ సుధాకర్ ద్వారా స్వర్ణ వివరాలు తెలుసుకున్నాడు. స్వర్ణది పెద్దాపురం అని, రత్నమాల బృందంలో ఉంటుందని తెలుసుకున్నాడు. వేసవి సెలవుల్లో సుధాకర్ని తీసుకొని పెద్దాపురం వెళ్ళాడు గోపీనాథ్. రత్నమాల సుధాకర్ని సాదరంగా ఆహ్వానించింది. కుశల ప్రశ్నలు అయ్యాక, ఖాళీగా ఉంటున్నాం, ఏదైనా పెళ్లిళ్లకు మా ప్రోగ్రాం పెట్టించమని మీ మామయ్య గారికి చెప్పండి బాబు అని అభ్యర్థించింది. తరువాత, స్వర్ణ 2 కాఫీలు తావే, అబ్బాయిలు వచ్చారు అంది రత్నమాల. కాసేపటికి 2 కప్పుల్లో కాఫీ తెచ్చింది స్వర్ణ. గోపీనాథ్ని చూసి ఆశ్చర్యపోయింది. రత్నమాల చూడకుండా అతని కేసి చూసి నవ్వింది స్వర్ణ. ఆ నవ్వు చూడగానే ప్రయాణ బళ్ళిక అంతా మర్చిపోయాడు గోపీనాథ్. 10 నిమిషాలుండి బయలుదేరారు సుధాకర్ గోపీనాథ్. ఇంటర్మీడియట్ పూర్తి కాగానే తణుక్ కాలేజీలోనే డిగ్రీలో చేరారు గోపీనాథ్ మిత్ర బృందం. మళ్ళా షష్ఠి పండక్కు అత్తిలిలో రత్నమాల బృందం నృత్యం ఏర్పాటు చేశాడు సుధాకర్ వాళ్ళ మామయ్య. గోపీనాథ్ మిత్రులతో కలిసి అత్తిలి వెళ్ళాడు. రత్నమాల బృందంలో మరో 2 కొత్త అమ్మాయిలు చేరారు. జనం వాళ్ల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. భోజనాలు చేసి వాళ్ల బసకు వెళ్ళేటప్పుడు స్వర్ణని పలకరించాడు గోపీనాథ్. మీరు ఏం చేస్తూ ఉంటారు అడిగింది స్వర్ణ చిన్నగా నవ్వుతూ. వెన్నెల కురిసినట్టు ఉన్న ఆ నవ్వుకు పులకించిపోయాడు గోపీనాథ్. తణుకులో డిగ్రీ చదువుతున్నానని చెప్పాడు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయండి అని చెప్పి వెళ్ళింది స్వర్ణ. ఆమెతో తనతో మాట్లాడినందుకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం పొందాడు గోపీనాథ్. 2 ఏళ్ళు గిర్రను తిరిగాయి. గోపీనాథ్ డిగ్రీ 1వ సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల్లో సుధాకర్ని తీసుకుని మరలా పెద్దాపురం వెళ్ళాడు. రత్నమాల ఇంటి దగ్గర లేదు, స్వర్ణ ఒక్కతే ఉంది. సుధాకర్, నేను 10 నిమిషాల్లో వస్తాను, నువ్వు మాట్లాడుతూ ఉండు అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. స్వర్ణ వంక చూశాడు గోపీనాథ్. స్వర్ణ హుషారుగా లేదు, గ్రహణం పట్టిన చందమామలా ఉంది ఆ మొహం. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు ఆందోళనగా అడిగాడు గోపీనాథ్. శ్రావణ మేఘంలా ఆమె కళ్ళు ధారగా వర్షించాయి. గోపీనాథ్ ఆమె భుజం మీద చేయి వేసి, బాధపడకు, ఏం జరిగిందో చెప్పు అన్నాడు అన్నయ్యంగా. రెండు నిమిషాలకు కళ్ళు తుడుచుకుంది స్వర్ణ. గోపీనాథ్ కేసు సూటిగా చూసి, నన్ను ఈ నరకం నుండి తీసుకెళ్ళిపోండి, నన్ను ఎవరో జమీందారికి అమ్మేయాలని చూస్తోంది మా పెద్దమ్మ, నన్ను మీతో తీసుకెళ్తారా? బేలగా అడిగింది స్వర్ణ. గోపీనాథ్ కిన్నుడైపోయాడు ఆమె మాటలకి. తనే ప్రస్తుతం మేనమామ దయాధర్మాల మీద బతుకుతున్నాడు, ఇంకా డిగ్రీ పూర్తి కాలేదు, చదువు అవ్వాలి, ఉద్యోగం రావాలి, అప్పుడు కానీ తను స్వతంత్రుడు కాలేడు. ఒక్క 4 నెలలు ఓపిక పట్టు స్వర్ణ, నా పరీక్షలు కాగానే ఏదో ఉద్యోగం చూసుకుంటాను, అప్పుడు వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అన్నాడు గోపీనాథ్. ఆమె అతని కేసి మౌనంగా చూసింది. కొద్దిసేపటికి సుధాకర్ వచ్చాడు. 2 నిమిషాలు ఉండి వచ్చేశారు గోపీనాథ్, సుధాకర్. స్వర్ణ గుమ్మం దగ్గరే నిలబడి వీట్కోలుగా చెయ్యి ఊపింది. యాంత్రికంగా చెయ్యి ఊపాడు గోపీనాథ్. దారిలో సుధాకర్ అడిగాడు, ఏం ఇద్దరు అలా ఉన్నారు అని. జరిగిన విషయం చెప్పాడు గోపీనాథ్. వాళ్ళలో ఇవి మామూలే, కొందరు డబ్బున్న వాళ్ళ అండ దొరకగానే వారితో వెళ్ళిపోతారు, కొంతమందిని వాళ్ళ పెద్దవాళ్లే ఇలా డబ్బులు కాసిపడి పెళ్లి పేరుతో అమ్మాయిల్ని అమ్మేస్తారు, అయితే వీరిలో కొంతమంది జీవితాలు సజావుగా సాగితే మరికొందరు నరకంగా మారిపోతాయి, ఇంకా 3వ రకం వాళ్ళు జీవితాంతం ఇలా నృత్యాలు చేస్తూ బృందాలను ఏర్పాటు చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తారు. కానీ స్వర్ణని అంత తేలిగ్గా రత్నమాల వదులుకోదు, బంగారు గుడ్లు పెట్టే బతుకదా గంభీరంగా చెప్పాడు సుధాకర్. ఇద్దరు తణుకు వచ్చారు. ఆ రాత్రి అంతా నిద్ర లేకుండానే గడిపాడు గోపీనాథ్. ఏమైనా సరే డిగ్రీ పూర్తి కాగానే సుధాకర్ ద్వారా ఏదో ఉద్యోగం చూసుకొని స్వర్ణని తన దగ్గరకు తెచ్చుకొని పెళ్లి చేసుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. డిగ్రీ పరీక్షలు పూర్తయ్యాయి. సుధాకర్ వాళ్ళ మామయ్య పలుకుబడితో తణుకులోనే టెక్స్టైల్ ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగంలో చేరాడు గోపీనాథ్. 1 నెల గడిచాక సుధాకర్ని తీసుకొని పెద్దాపురం రత్నమాల ఇంటికి వచ్చాడు. కుశల ప్రశ్నలు అయ్యాక, ఇతను గోపీనాథ్ నా స్నేహితుడు, చాలా బుద్ధిమంతుడు, డిగ్రీ చదివి తణుకులోనే ఉద్యోగం చేస్తున్నాడు, మీ స్వర్ణని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అన్నాడు సుధాకర్. మొన్న 2 ఫిబ్రవరిలోనే రాఘవాపురం జమీందారు గారితో స్వర్ణ పెళ్లి అయిపోయింది అంది ఆమె నర్మగర్భంగా నవ్వుతూ. ఆమె మాటలకు నివ్వెరిపోయాడు గోపీనాథ్. గొంతుకు తడారిపోయి ఆమె కేసి అలా చూస్తూ ఉండిపోయాడు. గుండెల్లో ఏవేవో భయంకరమైన ధ్వనులు. 2 నిమిషాలు రత్నమాలతో మాట్లాడి స్నేహితుడిని తీసుకుని బయటకు వచ్చేశాడు సుధాకర్. తణుకు వచ్చాక చెప్పాడు సుధాకర్, స్వర్ణకి పెళ్లి అయిన సంగతి తనకు తెలిసిందని, కానీ ఆ విషయం చెప్తే నువ్వు పరీక్షలు సరిగ్గా రాయవని చెప్పలేదని. ఆ రాత్రంతా స్వర్ణ ఆలోచనలతో నిద్ర లేకుండా గడిపాడు గోపీనాథ్. స్వర్ణతో తన జీవితాన్ని ఎంతో సుందరంగా ఊహించుకున్న కలలన్నీ కళ్ళలో అయ్యాయని చాలా బాధపడ్డాడు. డిగ్రీ రిజల్ట్స్ రాగానే పట్టుదలతో బ్యాంక్ టెస్టులు కట్టి గుమాస్తాగా సెలెక్ట్ అయ్యాడు గోపీనాథ్. తర్వాత 2 ఏళ్లకు వసంతతో వివాహం జరిగింది. అబ్బాయి పుట్టాడు. హెడ్ క్యాషియర్గా కాకినాడకు బదిలీ అయింది. ఒకరోజు సాయంత్రం మసీద్ సెంటర్లో సరుకులు కొనుక్కొని స్కూటర్ ఎక్కబోతుంటే ఒక ఆవిడ వచ్చి బాగున్నారా అని పలకరించింది. ఎక్కడో చూసినట్టుంది కానీ ఎవరో గుర్తురావడం లేదు. ఆ మాటే ఆమెతో అన్నాడు. ఆవిడ చిన్నగా నవ్వింది. నేనండి రాగిణిని, స్వర్ణ స్నేహితురాల్ని, మీ ఊరు శివపురం వచ్చాను అంది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది గోపీనాథ్కి, తన బుగ్గలు సాగదీసి ఏడిపించిన సుందరి ఈమె. చిన్నగా నవ్వాడు. ఈ పక్క సందులోనే మా షాప్ ఉంది, ఒకసారి రండి అంది రాగిణి. స్కూటర్ తాళం వేసి ఆమె వెనకాలే వెళ్ళాడు గోపీనాథ్. 2 నిమిషాల్లో ఒక చిన్న ఫ్యాన్సీ షాప్ ముందు ఆగి రండి అంది రాగిణి. షాప్లో ఉన్న అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. స్టూల్ మీద కూర్చున్నాడు గోపీనాథ్. మీరు ఏం చేస్తున్నారని అడిగింది రాగిణి. ఇక్కడే బ్యాంకులో హెడ్ క్యాషియర్గా పనిచేస్తున్నాను అని. స్వర్ణ ఎలా ఉంది, ఎక్కడ ఉంది ఆతృతగా అడిగాడు గోపీనాథ్. స్వర్ణ ప్రస్తావన రాగానే రాగిణి కళ్ళల్లో నీళ్లు గిర్రలు తిరిగాయి. చీరచెంగుతో కళ్ళు తుడుచుకుంది. నేను రత్నమాల పంజరం నుంచి తప్పించుకున్నాను, కానీ స్వర్ణ తప్పించుకోలేకపోయింది. స్వర్ణ మీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. మీరు వస్తారని, తనని మీతో తీసుకువెళ్తారని. మీరు సుధాకర్ గారు వచ్చి వెళ్ళాక రత్నమాలలో కంగారు ఎక్కువైంది. స్వర్ణ తన చేతిలోంచి ఎక్కడ జారిపోతుందోనని హడావిడిగా రాఘవపురం జమీందార్తో పెళ్లి జరిపించేసింది మా ఊరి గుళ్ళో. అందుకుగాను రత్నమాలకు 50,000 రూపాయలు ఇచ్చాడు ఆ జమీందార్. అప్పటికే ఆయనకు పెళ్లి అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. 1 నెల బాగా చూసుకున్నాడు స్వర్ణని. ఆ తర్వాత ఆమెను చిత్రహింసలు పెట్టాడు. సిగరెట్తో కాల్చి ఒళ్ళు అంతా వాతలు పెట్టేవాడు. నువ్వు ఎవరెవరితో తిరిగి నా దగ్గరికి వచ్చావు అనేవాడు. నీ మీద నాకు మోజు తీరిపోయింది, నిన్ను బొంబాయి తీసుకెళ్ళి అమ్మేస్తాను అని బెదిరించేవాడు. ఒకసారి పెద్దాపురం వచ్చినప్పుడు నాకు చెప్పి బాధపడింది స్వర్ణ. స్వర్ణని అదే ఆఖరిసారి చూడ్డం. తర్వాత 4 రోజులకే తను ఫ్యాన్కి ఉరివేసుకుని చనిపోయింది. రాగిణి కళ్ళమ్మట కన్నీళ్లు జలజలా రాలేయి. గోపీనాథ్కి తన గుండెని ఎవరో బలంగా నొక్కిపెట్టిన బాధ కలిగింది. నిస్తేజంగా రాగిణి కేసు చూశాడు. మంచినీళ్ల గ్లాసు అతనికి అందించింది రాగిణి. మౌనంగా నీళ్లు తాగి కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నాడు గోపినాథ్. అతని కళ్ళు తడిగా ఉండడం గమనించింది రాగిణి. తను పెద్దాపురం నుండి పారిపోయి వచ్చి ఇక్కడ ఉంటున్న గున్నాథాన్ని పెళ్లి చేసుకున్నానని చెప్పింది రాగిణి. 5 నిమిషాలు ఉండి భారంగా వెనుదిరిగాడు గోపినాథ్. సెంటర్కి వచ్చి స్కూటర్ తీసుకుని ఇంటికి వచ్చాడు. రాత్రంతా స్వర్ణ జ్ఞాపకాలతో నిద్రకు దూరమయ్యాడు. నన్ను మీతో తీసుకెళ్ళండి అని బేలగా అడిగిన స్వర్ణముఖం పదే పదే గుర్తుకు వస్తుంది. మన్నాడే మామగారి నుండి కబురు, వసంతకి అమ్మాయి పుట్టిందని. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు. కాలచక్రం గిర్రుని తిరిగింది. గోపినాథ్ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి రీజనల్ మేనేజర్గా రిటైర్ అయ్యాడు. కొడుకు కోడలు ఢిల్లీలో ఉంటారు, కూతురు అల్లుడు బెంగళూరులో ఉంటారు. 6 నెలలు కొడుకు దగ్గర, 6 నెలలు కూతురు దగ్గర ఉంటున్నారు గోపినాథ్, వసంత. ప్రస్తుతం బెంగళూరులో కూతురు దగ్గర ఉంటున్నాడు. మామయ్య అత్తయ్య చనిపోయారు, శివపురంలో ఎవరూ లేరు. అయినా పాత జ్ఞాపకాలు నెంబర్ వేసుకోవాలని శివపురం వచ్చాడు. కూతురు నుండి ఫోన్ రావడంతో గతంలోంచి వాస్తవంలోకి వచ్చాడు గోపినాథ్. నాన్న, ఉదయం నుండి ఫోన్ చేయలేదు నువ్వు, అమ్మ కంగారు పడుతోంది. క్షేమంగా చేరావా, శివపురం వెళ్ళావా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కలిశారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది కూతురు. బాగానే చేరానమ్మా, శివపురం వచ్చి దైవదర్శనం చేసుకున్నాను, ఫ్రెండ్స్ని ఇంకా కలవలేదు, పనులు చూసుకొని సాయంత్రం మళ్ళీ శేషాద్రికే వస్తాను అన్నాడు గోపినాథ్. జాగ్రత్త నాన్న, టైంకి భోజనం చేసి టాబ్లెట్లు వేసుకో, మినరల్ వాటర్ తాగు, బై అంది కూతురు. అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు గోపినాథ్ నవ్వుతూ. కూతురు రూపం కళ్ళ ముందు కదలాడింది. ఆమె పేరు స్వర్ణలత. శుభం. మరిన్ని మంచి కథల కోసం మన తెలుగు కథలు .com విజిట్ చేయండి.